సా అంటే ఆమె, విరహే విరహముతో, ఎవరి మీద విరహంతో, తవ విరహే నీ మీద విరహంతో, రాధ రాధాదేవి ఇక్కడ ఉన్నది. ఇంకొక మాట ఇక్కడ, ప్రతిపద మిదమివ నిగదతి మాధవ. ఆవిడ అనుక్షణము అడుగు తీసి అడుగేస్తున్నప్పుడు, ప్రతి పదం ఇదమ్మపి అంటే అడుగు తీసి అడుగేస్తున్నప్పుడల్లా ఇలా అంటోందట, నిగదతి అంటే పలుకుతోంది. రాధ కృష్ణుడి కోసం అక్కడ వెతికింది, ఆ వెతుకుతున్నప్పుడు అడుగు తీసి అడుగు వేస్తున్నప్పుడల్లా అంటోందిట, నిగదతి అంటే అంటున్నది పలుకుతున్నది. ఏమంటున్నది? మాధవ, ఓ మాధవ, కృష్ణ త్వయి విముఖే, నువ్వు లేకపోతే సుధానిధి అపి, చంద్రుడి యొక్క కిరణములు కూడా, వెన్నెల కూడా నా శరీరాన్ని కాల్చేస్తున్నాయి. చంద్రుడి వెన్నెల చల్లగా ఉండాలి, కానీ నువ్వు లేకపోతే నా ఒళ్ళు చంద్రుడి వెన్నెల వల్ల కూడా కాలిపోతున్నది. తనుదాహం అంటే శరీరం కాలిపోతుందని ఒక అర్థం, అదే అతనుదాహం అంటే మన్మథ బాణముల వల్ల నా శరీరం కాలిపోతుందని రెండో అర్థం కూడా చెప్పచ్చు. జ్ఞానముతో అయితే కృష్ణ నువ్వు లేకపోతే మా శరీరంలో ఆహ్లాదం ఎక్కడున్నది, కోటి చంద్ర సుశీతులుడు, నువ్వు లేకపోతే జీవాత్ములంతా అల్లాడిపోతారు, ఎడారిలో పడినటువంటి వ్యక్తులం అయిపోతాం, అలా నువ్వు లేక అల్లాడిపోతున్నాను, రక్షించు రక్షించు, అందుకే తవ చరణే పతితాహం, ఇందాక చేసిన పొరపాటు విడిచిపెడుతున్నాను. ఇందాక ఏం పొరపాటు చేశాను? నీ చేతుల మీద కాళ్ళు పెట్టి భుజం ఎక్కాను, ఇప్పుడు ప్రాయశ్చిత్తంగా నీ కాళ్ల మీద పడతాను, నీ కాళ్ల మీద పడతాను, నీ పాదాల మీద పడతాను, నన్ను రక్షించు, నా దుఃఖం తొలగించు అని రాధ విరహంతో ఏడుస్తున్నది. విరహము అంటే భగవంతుడి కోసం అలమటించిపోవుట, అలమటించిపోతున్నది, రక్షించు. ఇలాంటి కీర్తనలు ఎంత మృదు మధురంగా ఉంటాయండి, మొత్తం ఆయన అన్ని లాగే ఉంటాయన్నమాట, అద్భుతంగా రహేశాడు ఆయన. ఇవన్నీ భాగవత సారం, పద్మపురాణ సారం, బ్రహ్మవివర్త పురాణంలో గోలోక ఖండం అని ఉంటుంది, అందులో ఉన్నటువంటి సారం, నారద పురాణ సారం. ఈ విధంగా అనుక్షణ భక్తులైనటువంటి వాళ్ళు రాధామాధవులంటే ఈవిడ జీవులకి ప్రతీక రాధ, కృష్ణుడు పరమాత్మకి ప్రతీక. ఈ జీవాత్మ పరమాత్మల యొక్క అనుసంధానమే, జ్ఞాన వైరాగ్య భావనలే, ఈ లౌకికమైన కామనలను విడిచిపెట్టడమే, సర్వకాల సర్వావస్థలను ఆయనే శరణు, ఆయనే దిక్కనుకోవడమే రాసక్రీడ. అందుకే వాళ్ళంత ఏడ్చారు. ఏడవగానే ఈ ఏడుపు చూశాడు ఆయన, చాలు చాలు ఇంక పాపం తెగేడ్ చేస్తున్నారు అనుకున్నాడు. వెంటనే అని ఇట్లంగన లంచిత స్వరముతో పెద్ద కంఠంతో మధురముగా పాడుతూ ఉంటే ఆ స్త్రీలంతా వారి దుఃఖం తొలగించడానికి టక్కన ప్రత్యక్షమయ్యాడు. వెంటనే అమావాస్య రాత్రిలోకి చంద్రుడు వచ్చినట్టు అయిందన్నారండి అక్కడికి. ఆయన చూడగానే ఆత్రంగా వచ్చారట స్త్రీలంతా, వచ్చి అలా ముఖం చూసి నోట్లోంచి మాట రాక బిగుసుకుపోయారు. ఎందుకో తెలిసినా వాడికి ఉద్వేగం వచ్చింది, ఏదో కడిగేద్దాం అనుకున్నారు. కృష్ణుడు కనబడక కనబడక కనబడితే ఇంత మోసం చేసి మాయమైపోతావా అని అడుగుదాం అనుకున్న వాళ్ళకి నోట మాట రాక ఒక క్షణం అలాగే ఉండిపోయారు. ఆ తర్వాత అతి కష్టం మీద ఆయనను చూచి అన్నారు, ఏమయ్యా ఇంత అన్యాయం చేస్తావా, మేమంతా దీనులమై జీవులమై నీ పాదాల మీద పడ్డాం, నువ్వే తండ్రి, నువ్వే తల్లి, నీవే భర్త, నీవే సఖుడవు, నీవే గురుడవు అనుకుని వచ్చాం. దీన్ని అన్నమాట కృష్ణ శతకంలో, నీవే తల్లియు తండ్రియు, నీవే నా తోడు నీడ నిజముగ కృష్ణ అని ఎందుకు ఉత్తిని అన్నారా? ఇవన్నీ సారాంశాలే. నీవే గురుడివి, నీవే సఖుడవు, నీవే బంధుడవు, సమస్తం నాకని వేదవ్యాసులు వారు చెప్పిందని పోతన గారు కూడా రాశారు. ఇన్ని అనుకుని వచ్చాం, ఇన్ని అనుకుని వచ్చినప్పుడు నువ్వే తల్లి తండ్రి అన్నప్పుడు ఇందులో లౌకికమైన కామనలు ఎక్కడన్నా ఉన్నాయో చూడండి ఒకసారి. అలాంటి నిన్ను పట్టుకుని వస్తే నువ్వు మమ్మల్ని పట్టించుకోకుండా అదృశ్యం అయిపోతావా? కొంతమంది ఉంటారు ఈ లోకంలో కొలిచిన వెంటనే ప్రత్యక్షమై వరాలిస్తారు, కొంతమంది ఎంత కొలిచినా పట్టించుకోరు, కొంతమంది కొలిచిన కొంతకాలానికి పట్టించుకుంటారు. నువ్వు ఇందులో ఎవరివి అని అడిగారట వాళ్ళు అడిగిన మాట. వెంటనే శివ అనగానే శివుడు వచ్చి పెడతాడు, బ్రహ్మగారు ఓ 1000 100 ప్రత్యక్షం అవుతాడు, నువ్వు అసలు ఎప్పటికీ పట్టించుకోవు, ఇందులో నువ్వు ఎవరివి అని తెప్పారన్నమాట. త్రిమూర్తుల్లో ఎవరివి? కృష్ణ దెప్పామని ఏమనుకోకు, నువ్వు లేకపోతే మేము జీవించలేము, మా అందరికీ ప్రాణం నువ్వు, మా ప్రాణస్వరూపుడివి నువ్వు, నీవు నేత్రములు, నీవే చెవులు, నీవే మా రసన, నీవే మా గంధాన్ని ఆఘ్రాణించే ముక్కులు, మా పాదాలు, మా సమస్తం, మా ఇంద్రియాలు, మా జ్ఞానం, మా బుద్ధి, మా తత్వం అంతా నీవే. నీవు
యశోద బిడ్డడవే నిరజ నేత్ర సమస్త జంతు చేతో విదిత ఆత్మవు ఈసుడవు తొల్లి విరిల్చి తలల్చి లోక రక్షా విధమాచరింపుమని సన్నుతి చేయగా సత్కులంబునన్ భూవలయంబు కావ ఇటు పుట్టితి కాదే మనోహరాకృతి.
తండ్రి, నీవు యశోద బిడ్డవా? యశోద బిడ్డవి నువ్వు కాదని నీకు తెలుసు, మాకు తెలుసు. ఓ పద్మాక్ష, సమస్త ప్రాణుల హృదయం, హృదయములో ధ్యానము చేసి నిన్ను పొందుతూ ఉంటారు యోగులు. యోగుల హృదయ పద్మములలో ధ్యానమునకు అప్పుడప్పుడు లొంగి పరమాత్మ వినువు, ఆత్మస్వరూపుడి వినువు, మహాత్మ స్వరూపుడివి, పరమాత్మస్వరూపుడివి. పూర్వం బ్రహ్మదేవుడు నిన్ను తలుచుకుని లోకరక్ష చెయ్యమని కోరగా ఆయన్ని భూమిని ఉద్ధరించడం కోసం దేవతల ప్రార్థన అంగీకరించి ఈ భూలోకంలో, బృందావనంలో, గోకులంలో, యాదవ వంశంలో ఈ మనోహరాకృతితో పుట్టావు, అందమైన రూపంతో పుట్టావు. అటువంటి నీవు మాలాంటి అజ్ఞానులను అహంకరిస్తే మమ్మల్ని వదిలిపెడతావని కానీ, అప్పుడు ఆయన అన్నాడు, ఓ గోపికలారా, కొందరు కొలిస్తే వెంటనే కొలిచి అంగీకరించి వరాలు ఇస్తారు, కొంతమంది ఎప్పటికీ కృతజ్ఞత లేకుండా కొలిచిన వాడిని పట్టించుకోరు, మరికొంతమంది కొలిచిన కొంతకాలానికి ఫలం ఇస్తారు. నేనిందెవ్వడగాను అన్నాడు ఆయన. మీరు చెప్పినట్టుగా నేను ఎవరిని గాను, అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పాడు. నాకు ఎవరితో ప్రయోజనం లేదు, కాబట్టి కొలిస్తే కొలవడం అంటే ఏమిటి, నేను నిన్ను పొగిడితే నువ్వు నన్ను పొగుడుతావు, నేను నీకు డబ్బిస్తే నువ్వు నాకు డబ్బిస్తావు, అంటే ప్రయోజనం ఆశించి పరస్పరం చేరేవాళ్ళు కొందరు. అసలు ఏ ప్రయోజనం లేదు కనుక ఎప్పటికీ పట్టించుకునే వాళ్ళు కొందరు, ప్రయోజనము కొంతకాలం తర్వాత ఇచ్చేవాళ్ళు కొంతమంది. నేను ఇందులో ఎవణ్ణి కాను, అనగా నేను జీవుణ్ణి కాను, పశువుని కాదు, పక్షిని కాదు, ప్రకృతిని కాదు. కోరికలు లేవు, అలాగని కోరికలు ఉన్నాయి. నేను ఎవరితోటి ఏ బంధం లేకుండా ఉంటాను, అలాగని బంధం లేకుండా ఉండను. బంధము ఉంటుంది, బంధం ఉండదు. రాగద్వేషాలకు అతీతులైన వాళ్ళు రక్షించమన్నప్పుడు రక్షించి వారితో ఎక్కువగా బంధం పెట్టుకోకుండా తామరాకు మీద నీటి బొట్టులో ఉంటారు. నాకు నేనే బంధం కాదు, ఇంకా నా శరీరంతోటే బంధం లేదు, ఈ శరీరం కూడా వదిలిపోతాను నేను, ఇంకా నాకు ఎవరితోటి బంధం లేదు, నాకు శరీరము లేదు, గుణము లేదు, రూపము లేదు, కర్మ లేదు. ఇది గ్రహించి కూడా మీరు తాత్కాలికంగా అహంకరించారు. అహంకారం పతనం గనక నేను మధ్యలో అదృశ్యమైపోయాను. ఆ అహంకారం ఇక పోయింది. మీ సర్వస్వం ఎప్పుడైతే నాదనుకుంటారో, మీ గుణము, మీ రూపము, మీ శరీరము, మీ మనస్సు, మీ పశువులు, మీ బంధువులు, మీ సంపదలు సర్వం నాకు సమర్పించిన వారు శాశ్వతంగా నాలో కలిసిపోతారు. అలా కలవాలంటే ఈ తాత్కాలిక అహంకారం బంధం అడ్డం వస్తుంది కనుక దాన్ని తొలగించాను. ఇక రెండని అప్పుడు శ్రీకృష్ణుడు వారితో పాటు అత్యద్భుతమైన తాండవకేళి చేశాడు, రాసక్రీడలు ఆడాడు. అప్పుడు తమాషా చెప్పమంటారా, అబల యొక్కతే అతనికి అంజలిగా విల్చే, ఒక ఆవిడ వచ్చి రెండు చేతులు జోడించింది, తాంబూలమిచ్చెను తరుణి యొక్కతే, ఒక ఆవిడ తాంబూలమిచ్చింది, మరొక ఆవిడ ఏం చేసింది, తిలకంబు తీర్చెను, ఒక ఆవిడ తిలకంబు తీర్చింది ఓ లలనారత్నం, మరొక ఆవిడ చెవులకి కుండలాలు పెట్టింది, తల దువ్వింది ఒక ఆవిడ, నెమిలి పింఛం పెట్టింది ఒక ఆవిడ, కీర్తనలు పాడింది ఒక ఆవిడ. ఇంతమంది ఒకేసారి వస్తుంటే శ్రీకృష్ణుడు వెంటనే ఏం చేశాడు, ఎంతమంది స్త్రీలుంటే అన్ని రూపాలు ధరించేశాట. అక్కడున్న గోపికలు ఎంతమంది ఉన్నారో ప్రతి గోపిక దగ్గర ఒకడు ఉండాలి కదా. ఇక్కడే తమాషా కూడా, ఇద్దరు గోపికల మధ్యలో ఒక కృష్ణుడు, ఇద్దరు కృష్ణుల మధ్యలో ఒక గోపిక, కొంతమందికి అలా ఇచ్చాట. ఇద్దరు ఆడవాళ్ళు అటు ఇటు ఉంటే మధ్యలో ఒక్క కృష్ణుడే. ఒక్కొక్క చోట ఏం చేశాడు, ఇద్దరు కృష్ణులుగా మారి మధ్యలో ఒక గోపికను పెట్టుకున్నాడు. అందుకనే దాన్ని ఏమన్నారు, నారీ నారీ నడుమ మురారీ, ఇలా పుట్టిందన్నమాట ఇక్కడ. నారీ నారీ మధ్యలో మురారి, ఇద్దరు మురారులు మధ్యలో ఒక నారి. ఇప్పుడు వీళ్లతో కలిసి తాండవం ఆడాడు, తప్పట్లు కొట్టాడు, చేతులు చరుచుకున్నాడు, మురళీ వాయించాడు, కోలాట వాడాడు, పరిభ్రమణ మండలాలు చేశాడు, వృత్తము నృత్తము ప్రేంఖణము అపగతి అపభ్రంశము భ్రతితము మన్మథము ఉద్దీపనము ధ్యానము ప్రాణాయామము ప్రత్యాహారము ధ్యానము సమాధి యమము నియమము ఆశ్వాసము, ఇవన్నీ నృత్యంలో భంగిమలు అంటారు. ఈ భంగిమలన్నిటినీ ఏకకాలంలో చూపించేట. అందుకే దీని గురించి చివరిని ఏమని చెప్పారో తెలిసినండి, వల్లభాచార్యులు అని ఒక చాలా గొప్ప ఆయన ఉన్నాడు. ఆయన ఇప్పుడు మధురాధిపతే రఖిల మదినం, ఓరి పిచ్చివాళ్ళలారా, రాసక్రీడలంటే అష్టాంగ మార్గం యోగ మార్గం రా, అందులో ఉన్నవన్నీ యోగానికి సంబంధించినవి. చూడండి అన్ని పేర్లు అవే ఉంటాయి. వాళ్లతో ఆయన చేయించింది యోగాభ్యాసం, మనం అనుకున్న రోగాభ్యాసం కాదన్నాడు ఆయన. ప్రాంకణం, ఎవరు ఎవరు ప్రాణాయామం ఎలా చేస్తారు, హంసస్వరూప జపం ఎలా చేయిస్తాడు, అవే నృత్యాలు చేశాట. ఒకళ్ళ చేత హంస నృత్యం చేయించాడు, ఒకరి చేత సమాధి స్థితిలోకి వెళ్ళనిచ్చాడు, ఒకళ్ళని ధారణ చేయించాడు, మరొకళ్ళ చేత ఆసనం వేయించాడు. ఇలా అపూర్వ భంగిమలతో నృత్యం చేశాడు, తాను నృత్యం చేశాడు. ఆ వెన్నెల వేళ వెన్నుండు ఇంద్రియ స్ఖలనంబు చేయక ఏమాత్రం రేతఃఖలనం లేకుండా శుద్ధ బ్రహ్మచారి అయి ఆ శుద్ధ బ్రహ్మ పరాత్పరుడు అపూర్వ రీతిలో నృత్యం చేసి రాసక్రీడలు ఆడాడు. ఈ ఆనందం చూచి పైనుంచి దేవతలు పుష్పవర్షం కురిపిస్తుండగా ఇప్పుడు జలక్రీడలు ఆడదాం అని వీళ్ళందరినీ వెంట పెట్టుకుని యమునా నదిలో దిగాడు. యమునా నది అందరికీ కంఠస్థానం వరకు వచ్చిందిట. అంటే కంఠం దాటి నీరు పైకి రాదు, కిందకెళదు, అందరికీ కంఠమే. చిత్రం చెప్పమంటారా, పొడుగైన వాడికి కంఠం దగ్గరికే వచ్చింది నీరు, పొట్టాడికి కంఠం దగ్గరే. ఏకకాలంలో అలా నది ఎలా ఉంది అంటే అదే కృష్ణుడి యొక్క మహిమ. ఒక ఆవిడ నాలుగు అడుగులే ఉందనుకోండి, ఆవిడికి కంఠం దగ్గరికి నీళ్లు ఉన్నాయట. ఆవిడ పక్కన ఆరు అడుగులు ఆవిడ ఉంది, ఆవిడికి కంఠం దగ్గరికే ఉంది నీరు. ఇంకెంతకంటే కృష్ణ పరమాత్మ యొక్క లీలల్లో వర్ణించడానికి అలవి కానటువంటిది, అలవి అయినది ఏముంది అన్నారు పెద్దలు. ఈ విధంగా అందరికీ కంఠస్థానం దగ్గరికి యమున రాగా ఒకళ్ళ మీద ఒకడు జల్లుకుంటూ అందులో కూడా చేతులు పుచ్చుకుని ఉప్పులు కుప్పులు తిరుగుతూ అందులో కూడా రకరకాలైన పాటలు పాడుకుంటూ కీర్తనలు ఆడుకుంటూ అపూర్వ రీతిలో తెల్లవారుజామున 3 గంటల వరకు అద్భుత జలక్రీడలు ఆడాడు. ఆ జలక్రీడలను చూచి పైనుంచి బ్రహ్మదేవుడు, సరస్వతీదేవి, ఈశ్వరుడు, పార్వతి, గోలోకవాసులు, ఇంకా మహానుభావులైన ప్రమథగణాలు, ఋషీశ్వరులు, దేవతలు, అప్సరసలు పైనుంచి అలా పారిజాత పుష్పవర్షం కురిపిస్తూనే ఉన్నారట. ఆ వర్షం కురిపిస్తూ ఆనందంతో పులకించిపోయారు. లక్ష్మీదేవి కూడా చూస్తుంది పైనుంచి, మా స్వామివారు వీళ్లతో ఆడుతున్నాడు, నాతో ఎప్పుడు ఆడతాడా అన్నట్టుగా. ఆవిడ కూడా జీవులకు ప్రతీకగా చూసింది. ఈ విధంగా అందరూ చూస్తూ ఉండగా పైనుంచి దేవదందువులు మ్రోగుతూ ఉండగా ఇంకా మహానుభావులైన నారదాదులు కీర్తనలు పాడుతూ ఉండగా, ఆ కీర్తనలు బాగున్నాయా గోపికల కీర్తనలు బాగున్నాయో ఎవరు చెప్పలేకపోతున్నారు. నారదుని గానమా, తుంబురుడి గానమా, లేక గోపికల గానమా? గోపికల గానం ఆ పూట తుంబుర నారదుల గానమును కంటే ఎక్కువ మధురంగా అనిపిస్తోంది. అంత మధురంగా ఎందుకుంది వారి కంఠం, అంత బాగా వాళ్ళు ఎలా పాడగలిగారు? సంపూర్ణ శరణాగతి వల్ల, భక్తి వల్ల. ఇలా తెల్లవారుజామున ఆ క్రీడంతా చేసి ఆయన బయటకు వచ్చాక, నేను అదృశ్యమైపోతున్నాడు, మీ ఇళ్ళకి పండి, మీ ఇంట్లో అందరూ మిమ్మల్ని ఆదరిస్తారన్నాడు. వెంటనే వాళ్ళంతా కృష్ణుడిని ఎలా తలుచుకుంటూ వెళ్ళిపోయారట. ఓ గోపికలారా, నాది యోగ శరీరం, మీరంతా జీవులు, మీరు ఇంద్రియాలు, మీ ఇంద్రియాలను నిగ్రహించడమే, నాకు సమర్పించడమే, మీ మనస్సులో ఉన్న భావాలు సమర్పించటమే ఈ రాసక్రీడ. పొండనగానే విడిచి వెళ్ళలేక వెళ్ళలేక ఈ జీవులంతా తమ ఇళ్లకు బయలుదేరారు. ఇదంతా వింటున్నటువంటి పరీక్షిత్తుకు అనుమానం వచ్చింది. ధర్మకర్తయు ధర్మభర్తయు ధర్మ రక్షకుడైన సత్కర్ముడీసుడు ఏ క్రియన్ పరాంగన సంగమంబు చేసిన్. ధర్మకర్త, ధర్మభర్త, ధర్మరక్షకుడు, సత్కర్మాచరణ చెయ్యడానికి అవతరించిన ఈశ్వరుడు మరి పరస్త్రీలతో తెల్లవారులు విహరించడం ఏ ధర్మం? దీనిని తక్కిన వాళ్ళు ఆదర్శంగా తీసుకోరా అంటే, ఇప్పటి వరకు కథ విన్నావు కదయ్యా, శిశుపాలుడు తిట్టాడు, ఆయనలో కలిసిపోయాడని చెప్పాను. దుర్మార్గులు ఎంతోమంది కొట్టారు, కాలితో తన్నారు, ఆయనలో కలిశారు. కామోత్కంఠతతో, ప్రేమతో, వ్రతముతో, జ్ఞానముతో, పగతో, వైరాగ్యంతో, బంధుత్వంతో, భీతితో, ప్రాణభీతితో, సంప్రీతితో ఏ రకంగా అయినా ఆయనలో కలవచ్చును. గోపికలు ఆయనని మధుర భక్తితో, ప్రేమభక్తితో పట్టుకున్నారు. గోపికలు పరమ జ్ఞానస్వరూపిణులు, పూర్వకాలంలో యోగులు వాళ్ళు. అందుకే ప్రారంభంలోనే నీకు ఆ విషయం చెప్పాను, ముందులో చెప్పానుగా, మీకు కూడా చెప్పాను కాబట్టి తెలుసు ఆ విషయం. వాళ్ళంతా శ్రీకృష్ణుడి కేవలం పురుషుడిగా కాకుండా సర్వాంతర్యామి అయిన పరమాత్మగా గుర్తించి అంతటా వ్యాపించి ఉన్న పరమాత్మలో కలిసే జీవాత్మలమని జ్ఞానబుద్ధితో వచ్చారు. అయినా ఇంకోటి చెబుతున్నాను విను, అసలు ఆయనకి పరపురుషుడెవరు, పరస్త్రీ ఎవరు? ఆయన ఈశ్వరుడు కాని స్థలం ఎక్కడన్నా చూపించగలవా? కృష్ణుడు నీలో ఉన్నాడు, నాలో ఉన్నాడు, ఆడ, మగ, నపుంసక, జంతు, పక్షి, జల, స్థల, రుహ ఇన్నిటి రూపంలో ఉన్నవాడు ఆయన. అన్నీ తానే అయినప్పుడు ఆయనకి పరస్వతులెవరు, తానెవరు? సర్వభక్షుడగ్ని సర్వమంభు భక్షించి దోషిక నిపగిది. అగ్నిహోత్రుడు ఉన్నాడు, ఆయనకి సర్వభక్షుడు అని పేరు. ఆయన నిన్న శవం తగలబెట్టాడు, మొన్న పెంట తగలబెట్టాడు, ఇవాళ మనకింట్లో వంట చేశాడు, ఇప్పుడు అగ్నికి దోషం ఉందని అంటావా? శవం తగలబెట్టిన అగ్ని మా యజ్ఞమునకు పనికిరావు అని అంటున్నారా ఎవరన్నా? యజ్ఞానికి పనికొచ్చే అగ్ని పెంట తగలబెట్టడానికి పనికిరావని వాళ్ళు అంటున్నారా? అక్కడ పెంట తగలబెట్టావు కనుక వంటకి పనికిరావని ఎవరన్నా అంటున్నారా? అగ్నిహోత్రుడు ఎక్కడున్నా అగ్నియే, దేనిని కాల్చినా అగ్నికి అశుచి లేదు. ఈ చరాచర జగత్తంతా పరమేశ్వరుడి చేతిలో తగలబడే అగ్నిస్వరూపంలో కాలిపోయేటటువంటి వస్తువులు ఇవన్నీ కూడా అగ్నిలో కాలిపోయేవి. చివరికి వచ్చేసరికి మనందరం అగ్నిలో కాలే శవాలము, ఆహార పదార్థాలము, యజ్ఞ సమిధులము మొదలైన వాళ్ళం. మనల్ని అందరినీ భక్షించే ఈశ్వరుడు అగ్నిహోత్రుడు. మనందరం ఆయన చేత భక్షింపబడుతున్నవాటి ఏదో ఒకనాడు. కాబట్టి అగ్నిహోత్రుడు, అగ్నిహోత్రుడికి అపవిత్రత ఏమిటి? అందుకే మహానుభావులైన వాళ్ళు తేజస్సులు గనక, వాళ్ళు అగ్నిస్వరూపాలు గనక వాళ్ళకి పర స్వ అనే భేదం ఉండదు. అగ్ని, చంద్రుడు, ఇంద్రుడు, వాయువు, సూర్యుడు మొదలైన వాళ్ళకి స్వపర భేదం లేదు. ఉదాహరణకి చెప్పాడు, వరుణ దేవుడు ఉన్నాడు, నీటి రూపంలో ఉన్నాడు, ఆడవాళ్ళంతా అందులోనే స్నానం చేస్తున్నారు. ఇప్పుడు ఆయన పరపురుషుడు ఎలా అవుతాడు? ఈ స్త్రీలంతా ఆయనకి భార్యలు అవుతారు, అవరు ఈ జీవులంతా శుచి పొందుతారు ఆయన ద్వారా. అలాగే వాయుదేవుడు ఉన్నాడు, ఇటు పురుషుల్లోనూ ఇటు స్త్రీలలో ఉంటాడు. కాబట్టి స్త్రీలని ముట్టుకున్నంత మాత్రం చేత, స్త్రీల యొక్క చెంగుల్లోంచి వెళ్ళినంత మాత్రం చేత ఆయనకి అపవిత్రత రాలేదు, వీళ్ళకి అపవిత్రత రాదు. ఈ పంచభూతాలనే సృష్టించిన ప్రపంచ ఈశ్వరుడు ఆయన, ఆయనకి పరాంగణలెవ్వరు. సురల కొరకు క్రీడ చూపేగాక, లోకం కోసం ఆ గోపికల భక్తికి మెచ్చుకుని క్రీడ చూపించాడు గనక. అయినా ఇంకొక రహస్యం చెబుతున్నాను విను, ఈశ్వరుడు ఉన్నాడు, గంగని నెత్తి మీద పెట్టుకోగలిగాడు, చంద్రుణ్ణి నెత్తి మీద పెట్టాడు, విషం తాగాడు, విషం తాగలిగిన వాడే ఇంకో స్త్రీని నెత్తి మీద పెట్టుకోగలడు. ఇప్పుడు కృష్ణుడు విషసర్పాన్ని తన్నాడు, అలాగే ఆ దావాగ్ని తాగాడు, గోపికల యొక్క పాలు తాగాడు, వాళ్ళిచ్చిన వెన్నపూసలు తిన్నాడు, మట్టి తిన్నాడు, వాళ్లతో క్రీడించాడు. ఆయన సర్వాంతర్యం ఏదైనా చేయగలుగుతాడు. ఈశ్వరుడు కానివాడు నరేశ్వర పరకాంత తల చెయ్యట్లు బ్రతుకు. ఈశ్వరుడు కానివాడు ఓ రాజా పరకాంతని తెలిసి ఎలా బతుకుతాడు? గౌరీ ఈశ్వరుడు దక్క అన్యుడు విశ్వభయద విషము మింగి వెలయంగలడే. ప్రపంచాన్ని తగలబెడుతున్న విషాన్ని ఒక్క ఈశ్వరుడు తప్ప ఎవడన్నా తాగగలడా? ఈశ్వరుడు అక్కడే ప్రపంచాన్ని తగలబెడుతున్న విషాన్ని తాగి కంఠంలో పెట్టుకోగలడు. అలాగే ఈశ్వరుడైన కృష్ణుడు మాత్రమే ఇంతమందిని తనలో కలుపుకోగలడు. ఇంకోటి ఎవడన్నా కలుపుకుంటే భ్రష్టుడు అవుతాడు. అందుకని ఆ ప్రభువు గురించి ఇంకెప్పుడు ఇలాంటి ఊహే వద్దు నీకు అనగానే జ్ఞానస్వరూపుడైన ఆయన పరమాత్మనికి వంగి నమస్కరించాడు. ఆ తర్వాత శ్రీకృష్ణ పరమాత్ముడు యొక్క అనుగ్రహంతో అందరూ ఇళ్లకు వెళ్ళిపోయారు. ఇళ్లకు వెళ్ళిపోయిన తర్వాత యావత్ జీవితం ఆ కృష్ణుడిని తలుచుకోవటం వల్ల ఆ జన్మలోనే వాళ్ళకి మోక్షం వచ్చిందట. గోపికలకి మాత్రమే పునర్జన్మ లేకుండా చేశాడు, మొత్తం అందరిలోకి కూడా. ఆహరి చెప్పమంటారా, అక్రూరుడు కూడా మళ్ళీ ఇంకో జన్మ ఎత్తాడు. యశోద కూడా ఒకడు మాలికగా వచ్చింది కన్న తల్లి, కానీ గోపికలకు మాత్రం ఆ జన్మ తర్వాత పునర్జన్మ లేకుండా పోయింది. అంత గొప్ప అద్భుతమైనటువంటి అవకాశం వాళ్ళకి ఇచ్చాడు. ఇక శ్రీకృష్ణుడు ఆఖరి అన్నాడు వాళ్ళు వెళ్ళేటప్పుడు, ఓ గోపికల్లారా నేను మీకు రుణపడి ఉన్నాను అన్నట్టండు. అయ్యి నాకు ఆశ్చర్యం కలిగింది చూడగానే, నేను మీకు రుణగ్రస్తుండే అన్నాడు. భాగవతంలో చెప్పిన మాట చెబుతున్నా నేను, ఇంకోటి ఇంకోటి కాదు. ఎందుకో తెలుసా, ఇంత భక్తితో సంపూర్ణ శరణాగతి పొందినటువంటి భక్తులకి నేను రుణపడతాను గనక. సంపూర్ణ శరణాగతి పొంది నువ్వే దిక్కు అని మనస్ఫూర్తిగా ఎవడన్నా నా వెంటబడితే ఆ భక్తుడికి నేను రుణపడి వాడు రుణం తీరుస్తాను. అలాంటి భక్తుల్లో బలి చక్రవర్తి ఒకడు. అందుకే నేను రుణపడి కలియుగాంతం వరకు ఆయనకి కాపలాకి వస్తున్నాను, ఆ రుణం తీర్చుకోవడానికి ఇంద్రుణ్ణి చేస్తున్నాను. కానీ బలి చక్రవర్తికి పదవి ఇస్తే కొంత రుణం తీరుతుందా? మీకు మాత్రం ఏ పదవి ఇచ్చినా రుణం తీరదు. అందుకే శాశ్వతంగా మిమ్మల్ని వైకుంఠంలో నా ద్వారం దగ్గరే నాతో పాటు నిలబెట్టుకుంటాను యుగాంతం అయ్యాక అన్నాడు ఆయన. యుగాంతం వరకు ప్రస్తుతం వాళ్ళు ఎక్కడుంటారు? హిమాలయాల్లో ఉన్నారు. వాళ్ళు చిరంజీవినులు. కృష్ణుడి శరీరం విడిచిపెట్టాక వాళ్ళంతా హిమాలయాలకు వెళ్ళి ఇప్పుడు అక్కడ తపస్సు చేస్తున్నారు. కలియుగాంతం అయ్యాక వాళ్ళంతా శాశ్వతంగా వైకుంఠానికి వెడతారు. ఇంకొక మాట చెప్పాడు, యథార్భక స్వప్రతిబింబ విభ్రమ. నేను మీతో క్రీడించడం ఎటువంటిదో తెలిసినా, చిన్నపిల్లవాడు తన ప్రతిబింబములతో ఆడుకోవడం. ఓ చిన్నపిల్లాడు కొండలో తన నీడ చూసుకుని ఆ నీడతో ఆడతాడు కదా, అలా ఆడుతున్నాను అన్నాడండి. ఇప్పుడు ఇంకా మనకి బాగా స్పష్టంగా అర్థమవుతుంది. కృష్ణుడు బింబం, మనందరం ఆయన గౌరవం. ప్రతిబింబాలం మనతో ఆడుకుంటున్నాడు, ప్రతిబింబాలం మనం ఆయన బొమ్మలమాట. నీళ్లల్లోనూ అద్దాల్లో కనబడే ప్రతిబింబాలను రా, మీరంతా మీరు నా నీడలు, నా నీడతో నేను ఆడుకున్నాను అన్నాడు ఆయన. ఇంకా పిల్లవాడు నీడతో ఆడుకున్నట్టు అనగానే అందులో ఉన్న సంపూర్ణ జ్ఞానం మనం గ్రహించాలి. ఇది జరిగింది. ఆ తర్వాత కొద్ది రోజులకి అంబికావనం అని బృందావనంలో ఒక వనం ఉన్నది, అక్కడ అమ్మవారు ఉంటుంది. ఇప్పుడు అక్కడ అమ్మవారికి పెద్ద గుడి కొడుతున్నారు రెండోయ్. ఇప్పుడు ఈసారి బృందావనం వెళ్ళినప్పుడు చూడండి, గోవర్ధన పర్వతం దగ్గరికి వెళ్ళి వచ్చేటప్పుడు అంబికావనం అనే చోట పెద్ద అమ్మవారి యొక్క దుర్గాదేవి యొక్క విగ్రహం చాలా పెద్దది కట్టారు. అక్కడ అమ్మవారి గుడి కట్టారు. ఈ మధ్యనే మనం లాస్ట్ ఇయర్ వెళ్ళినప్పుడు కన్స్ట్రక్షన్ ఇంకా పూర్తవుతోంది, చాలా పాతకాల ఆలయం అది, దాన్ని పునర్నిర్మాణం చేశారు. అక్కడ అమ్మవారి విగ్రహాన్ని పెట్టి నందుడు మొదలైన వాళ్ళు నిరంతరం పూజిస్తూ ఉంటారు. ఒక రోజున దసరాలలో శరన్నవరాత్రులలో రకరకాల పిండి వంటలు పానకాలు ఇవన్నీ పట్టుకెళ్ళి, నేను ఈ పిండి వంటలను వర్ణించానంటే మీరు నాకు తెమ్మని కాస్తమా, నాకు ఇది ఒక గొడవ ఎక్కువైపోతుందండి బాబు. చక్కెర పొంగలను వర్ణిస్తే గురువుగారి చక్కెర పొంగలు ఇష్టమేమో అని ఒకళ్ళు, గురువుగారు చారులో ఉప్పు ఉందంటే ఒకవేళ చారులో నేను ఆయన ఉప్పు ఎక్కువైందేమో అని నేను నా కోసం చెప్పాను కర్మగాలి, అందులో ఉన్నావు నేను చెప్పా, అది పురాణం పురాణంగా తీసుకోండి. ఒకసారి ఎందుకు తెలిసినా కంచి పరమాచార్యులు వారు పొరపాటున పరమాచార్యులు గారికి జరిగింది, తోటకూర ఇష్టం అన్నారట, ఇంకా అందరూ తోటకూరే పట్టుకొచ్చి పెట్టడం మొదలెట్టారు. నేను పురాణములు వర్ణిస్తున్నాను తప్ప వ్యక్తిగతంగా అది ఇది కర్మ. చక్క జీడిపప్పులుంటే బాగుంటుందంటే అందులో వ్యాసుడు రాశాడు కాబట్టి చెప్పాను, నిజంగా జీడిపప్పులుంటే బాగుంటుందని. మీరంతా చక్కెర పొంగలు అట్టుకొస్తే నేను ఎక్కడ చచ్చిపోతాను అది తిని, అంచేత నేను ఎక్కడ బయట ఏమీ తినను, నా ఆహారం చాలా స్వల్పము, నాకు వడ్డించే భాగ్యం ఉన్న వాళ్ళకి తెలుస్తుంది, రెండు ఇడ్లీ కంటే నా జీవితంలో ఎప్పుడు మూడో ఇడ్లీ తినలేదు తెలుసిన, పగలైనా రాత్రైనా పిడికెడే అన్నం, అదొక కఠోర నియమం, చెప్పలేక చెప్పలేక ఇప్పుడు చెప్పవలసి వస్తుంది. ఎందుకంటే కొంతమంది అమాయక భక్తుల వల్ల వాళ్ళకి తెలియక ఏమనుకుంటున్నారు, ఓహో గురువుగారు దద్దోజనం వర్ణించారు, కట్టు పొంగలు వర్ణించారంటే ఆయనకి దద్దోజనం ఇష్టమేమో అని తలకోమంతా పట్టుకొచ్చారు. ఒక ఆవిడ ఏమనుకుంది, గురువుగారు చారు చాలా బాగుందన్నారు, చారులో ఉప్పు వేయకుండా ఉంటే బాగుంటుందంటే బహుశా ఆయనకి వాళ్ళ చారులో ఉప్పు ఎక్కువైందేమో, నేను చారులో ఉప్పు ఎక్కువైందని చెప్పానా, అసలు నేను చారు తిన్నానా, చారు చారు సమాయుక్తం అని అందంగా మహానుభావులు రాశారని వర్ణించాను. ఇవి గురువుగారి అనుభవాలు ఏమీ కావు. నేను ఇక్కడ కూర్చున్నప్పుడు అతీంద్రియ శక్తితో పరమేశ్వరుని ఆవాహన చేసుకుని అందులో ఉన్న వర్ణనలని మీకు అందించే ఒక యంత్రాన్ని, ఆ అనుభూతి అందుకే నాకు కూడా కలుగుతూ ఉంటుంది. కాబట్టి విని ఊరుకోండి, నాకు ఏమి ఇష్టము లేదు, అనిష్టము లేదు, ఎవరి మీద రాగము లేదు, ద్వేషము లేదు. ఈ జీవితాన్ని పరమాత్మ సేవలో పురాణ